దూరదూరానైనా ద్వార తోరణమైనా తోచదేనామ్రోల దేవదేవా దారిలోనే అలసి ధూళిలోనే సొలసి తడసి ఏ మౌదునో దేవదేవా వన్నె వన్నెల ధూళి చిన్నెలన్నీ జారి బ్రతుకంతనంటెనో దేవదేవా మన్ను మిన్నులు కలసి కొన్న ఆ చోటేదో ఎన్నాళ్ళ కందునో దేవదేవా దూరదూరానైనా ద్వారతోరణమైనా తోచదేనామ్రోల దేవదేవా దారిలోనే అలసి ధూళిలోనే సొలసి తడసి ఏ మౌదునో దేవదేవా ఇంత తెలియని యాత్ర ఇంత కాల్చే ఆత్రం ఎంత కాలము నాకు దేవదేవా అంతరంగమున శాంతి అంతటా నీ కాంతి అలరింపజేయవా దేవదేవా దూరదూరానైనా ద్వారతోరణమైనా తోచదేనామ్రోల దేవదేవా దారిలోనే అలసి ధూళిలోనే సొలసి తడసి ఏ మౌదునో దేవదేవా తడసి ఏ మౌదునో దేవదేవా ఈ చిన్న పాట దేనికి చెప్పటం జరిగింది? మనం మోక్షానికి ప్రయాణం అయిపోతున్నాం. ఈ ప్రయాణం అయిపోవటంలో బాగా అలసిపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది. అసలు ఎప్పటికా 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 అనేటువంటి భావన ఉంది. అందుకని ఇక్కడ దూరదూరానైనా ద్వారతోరణమైన తోచదే నామరోల ఆ మోక్ష ద్వారం యొక్క తోరణం కూడా నాకు ఇంకా కనపడతలేదు. ఎప్పుడో ప్రయాణం అయ్యా, ఇంకా ప్రయాణం అవి చేస్తానే ఉన్నా. ప్రయాణం అయినా సరే కనీసం ఆ ద్వార తోరణం కూడా నాకు కనపడతల్లా. మరి దారిలోనే అలసిపోయి ధూళిలోనే సొలసిపోయి ఇందులోనే తడిసి ఏమవుతానో నాకు తెలియటం లేదు. వన్నె వన్నెల ధూళి చిన్నెలన్నీ జారి బ్రతుకంతనంటెనో దేవదేవ ఈ దుమ్మంతా నా శరీరానికి అంటుకుంటున్నది. కానీ మన్ను మిన్నులు కలిసి కొన్న ఆ చోటేదో ఎన్నాళ్ళకందునో ఓ దేవదేవా అని ప్రార్థిస్తూ ఇంత తెలియని యాత్ర అంటే ఇంత దూరం ఉందని తెలీదు ఎప్పటికి జారుతాను ఇంత తెలియని యాత్ర ఇంత కాల్చే ఆత్రం నన్ను కాలుస్తుంది ఇది ఎంతకాలమో నాకు దేవదేవా అంతరములో శాంతి అంతరంగంలో శాంతి అంతటా నీ కాంతిని అలరింపజేయవా అని ప్రార్థిస్తూ ఈ ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సాధకుడు అంటే మోక్ష సాధకుడు ఈ ప్రయాణం చేస్తూ ఇలా తన యొక్క ప్రయాణం ఆ ప్రయాణంలో ఉన్న ఇబ్బందులు తన ఆశ ఆ ఆశ తీర్చుకోవటానికి కనీసం ఆ ద్వార తోరణం కూడా కనపడటం లేదే ఎప్పటికి కనపడుద్ది ఎప్పటికి నేను ఈ ప్రయాణాన్ని పూర్తి చేస్తాను కాబట్టి అయ్యో ఇంత కాల్చేది ఈ యాత్ర నాకు ఎప్పుడు పోతుందో అందుకన్నా అంతరంగంలో శాంతిని, అంతటా నీ కాంతిని ప్రసరింపజేయవయ్యా దేవదేవ అని ప్రార్థిస్తూ ఉండటం. అర్థం తెలుసుకోకపోతే ఏవో మాటలుగా ఉంటాయి, అర్థం తెలుసుకుంటే ఆర్తితో దాన్ని మనం చదవటానికి వీలుంటుంది. మొదటి సూత్రం అచ్చిరాదినా
అర్చిరాదినా
తత్ప్రధితే,
తత్ప్రధితే
అర్చిరాదినా
అర్చిరాదినా
తత్ప్రధితే.
తత్ప్రధితే.
ఇప్పుడు మనం బ్రహ్మసూత్రాల్లో 4వ అధ్యాయం 1, 2 పాదాలు పూర్తి చేశాం. ఇప్పుడు 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 3వ పాదంలో 6 అధికరణాలు ఉన్నాయి, 16 సూత్రాలు ఉన్నాయి. అయితే ఈ 4వ అధ్యాయం ప్రారంభంలోనే 2 ముఖ్యమైనటువంటి విషయాలు, అంటే జీవితంలో ఏనాటికి మరవకూడనటువంటి విషయాలు 2 చెప్పుకున్నాం. 1, శ్రవణ మననాదుల్ని ఆవృత్తిగా పదే పదే నిరంతరం చేస్తూ ఉండాలి. ఏదో ఒక్కసారి విన్నాం, ఒక్కసారి చదివాం, చాలండి అనుకోకూడదు. అప్పుడు అలా అనుకుంటే అక్కడే ఉంటారు. దీన్ని ఆవృత్తిగా చేయాలి, పదే పదే శ్రవణ మననాదులు చేయాలి. ఇక 2వ విషయం, ధ్యానంలో ఆ పరమాత్మ నేనే అని అద్వైత భావనతో చేయాలి. పరమాత్మ నాకంటే వేరుగా ఎదురుగా ఉన్నాడు, విగ్రహ రూపంలో ఉన్నాడు, నేనేమో భక్తుణ్ణి జీవుణ్ణి, ఆయనేమో దేవుడు, ఆయనేమో పరమాత్మ అనేటువంటి భావనతో చేసేటువంటి ధ్యానం మనకి పూర్తిగా ఉపయోగపడదు. కనుక అద్వైత భావనతో ఆ బ్రహ్మము నేనే, నేనే ఆ పరమాత్మను అనేటువంటి భావనతోనే చెయ్యాలి అని 2 విషయాలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. గనక మరి మొట్టమొదట్లోనే నేర్చుకున్న విషయాలను గుర్తు చేస్తున్నాం. ఇక 1వ పాదంలో ఏం చెప్పుకున్నాం? జీవన్ముక్తిని గురించి చెప్పుకున్నాం. అది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు దాన్ని మనం చదువుతూ ఉండాల్సిందే. మరి జీవన్ముక్తిని గురించి చెప్పుకొని 2వ పాదంలోకి వచ్చేటప్పటికల్లా ప్రాణోత్క్రమణం లేదా ఉత్క్రాంతి గురించి చెప్పుకున్నాం. అంటే మరణ సమయంలో జీవుడు దేహంలో నుంచి బయటికి పోయేటువంటి విధానం ఎట్లాగా అనేటువంటి విషయం చెప్పుకున్నాం. అది కూడా ఎలాగా జీవుడు హృదయస్థానంలోకి వస్తాడు, అక్కడేమో జ్వలనం జరుగుద్ది, అంటే ఒక వెలుగు, ఒక మెరుపు మెరుస్తుంది. దాని ద్వారా ఆ మెరుపు మెరవటం వల్ల, ఆ జ్వలనం వల్ల సుషుమ్నా నాడి గుండా బయటపడతాడు జీవుడు. బయటపడి ఏమవుద్ది? అర్చిరాది మార్గం, అగ్నిని చేరుకుంటాడు. ఆ అగ్ని నుంచి పగలు, పగటి అభిమాన దేవత, అలాగనే శుక్లపక్ష అభిమాన దేవత, 6 నెలల ఉత్తరాయణ అభిమాన దేవత అని ఇలా ప్రయాణం అయిపోతాడు అని చెప్పుకున్నాం. అక్కడ అంతవరకే చెప్పుకున్నాం. ఇప్పుడేమో దాని కంటిన్యూషన్, అంటే క్రమముక్తి. అసలు ఎలా వెళతాడు? అసలు ఇవేమిటి? అసలు ఎన్ని స్టేషన్లు ఉన్నాయి? ఇవన్నీ ఎట్లా దాటుకుంటాడు? ఇవన్నీ వీడికి ఎట్లా తెలుసు? ఇంతకుముందు ఎప్పుడు బోలేదు కదా, ఎలా తెలుసు? దీనికి ఎవరు సహాయం చేస్తారు? ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకిప్పుడు ఈ 3వ పాదంలో మనం చెప్పుకోబోతున్నాం. సగుణోపాసకుడు దేవయాన మార్గం ద్వారా బ్రహ్మలోకానికి చేరుకోవాలి. ఆ బ్రహ్మ దగ్గర దీర్ఘకాలం ఉండాలి, చాలా దీర్ఘకాలం. అంటే మనం కనీసం నోటితో అంకెలు చెప్పడానికి కూడా వీలు లేదు. మనం ఎందుకంటే లక్షలు కోట్ల వరకే చెబుతాం, కానీ ఆ తర్వాత చెప్పడానికి వీలు లేదు. కనుక అంతకాలం ఉండాల. ఉండి బ్రహ్మతో పాటుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముక్తిని పొందుతారు. ఇది మరి దీనికి మనం అర్చిరాధికరణం అని నిన్న చెప్పుకున్నాం. అంటే ప్రాణోత్క్రమణం జరిగిన తర్వాత జీవుడు బయటకు వచ్చిన తర్వాత అగ్నిని చేరుకొని పగటి అభిమాన దేవత, శుక్లపక్ష అభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత ద్వారా బ్రహ్మలోకానికి చేరాలి. అయితే ఉత్తరాయణ అభిమాన దేవత నుంచి బ్రహ్మలోకానికి ఒక్కసారి ఒక పరుగు తీశారు ఇక్కడ మన భగవద్గీతలో కానీ ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి రెండవ పాదంలో. కానీ ఇక్కడ 8 స్టేషన్లు ఉన్నాయి. ఆ 8 స్టేషన్లు ఏమిటో తెలుసుకోవాలి. ఆ స్టేషన్లో ఒక చోటి నుంచి ఒక చోటికి చేర్చేది ఏమిటో తెలుసుకోవాలి. స్టేషన్ అంటే ఏదో అనుకోబాకండి, మజిలీ. మనం ఏదైనా ఊరు పోవాలంటే మధ్యలో 4-5 ఊళ్ళు వస్తాయి, ఆ ఊళ్ళల్లో మజిలీ చేస్తాం. అంటే అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని లేకపోతే భోజనం చేసి టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరుతాం, అట్లా మజిలీలు అనమాట. మరి బాగానే ఉందండి. మరి ఈ ప్రయాణాన్ని గురించి శృతుల్లో అన్నింట్లో ఒకే రకంగా చెప్పారా, భేదాలు ఉన్నాయంటే భేదాలు చెప్పారు. కొన్నింట్లోనేమో అగ్ని ద్వారా ప్రయాణం అవుతాడని చెప్పారు, కొన్నింట్లోనేమో వాయు ద్వారా ప్రయాణం అవుతాడని, కొన్నింట్లో సూర్యుడి ద్వారా ప్రయాణం అవుతాడని ఇలా చెప్పేటప్పటికీ మరి పాఠకుడికి సందేహం వస్తుంది కదా, ఏమిటండి బ్రహ్మసూత్రాలు అంతా కూడా బ్రహ్మ పదార్థం ఉన్నట్టుంది, అబ్బో ఎంతో గందరగోళంగా ఉంది అని అనుకుంటాం. మరి ఇవన్నీ నిజంగా వేరువేరు దారులా? అంటే కొంతమంది ఏమో వాయువు ద్వారా, కొంతమంది ఏమో అగ్ని ద్వారా, కొంతమంది ఏమో సూర్యకిరణాల ద్వారా ఇలా వెళ్తారా, లేకపోతే ఒకే దారిలో ఇవన్నీ కూడా వేరువేరు మజిలీలు, వేరువేరు స్టేషన్లు అవునా ఏమిటి అని అంటే పూర్వపక్షి ఏమంటున్నా అంటే ఇవన్నీ వేరువేరు దారులే ఉన్నాడు. ఎందుకంటే వేరువేరుగా చెప్పారు కదా, అందుకని వేరువేరు దారులు. వేరువేరు దారులు ఎందుకు ఉంటాయా? సగుణోపాసకుడి కంటే ఉపాసనలు చాలా ఉన్నాయి కదా, వేరువేరుగా ఉన్నాయి కాబట్టి, ఆ ఉపాసనలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి దారులు కూడా వేరువేరుగా ఉన్నాయి. ఆ ఉపాసనలు చేసినటువంటి వాడికి ఆ దారి, ఈ ఉపాసనలు చేసిన వాడికి ఈ దారి అంటాడు పూర్వపక్షి. మరైతే దానికి సమాధానంగా సూత్రకారుడు మొదటి సూత్రంలో చెప్తున్నారు ఏమనంటే, అదేమి లేదు, అందరిది ఒకటే దారి, అది అర్చిరాది మార్గం అన్నారు. ఈ దేవయానంలో అర్చిరాది మార్గం ద్వారానే పోవాలి. అంటే ప్రతివాడు ముందు అగ్నిదేవతకే, అగ్నిదేవత దగ్గరికి రావాలి. ఎందుకంటే ఇది వెలుగు మార్గం కాబట్టి అగ్ని దగ్గరికి రావాలి, పగటి దేవత, తర్వాత శుక్లపక్షం, తర్వాత ఉత్తరాయణం, ఇంకా తర్వాత కూడా అన్ని ఇలాంటియే, అంటే వెలుగుయే అని. ఈ మార్గాలన్నీ కూడా పర్వాల వంటివే అని కూడా మనకి తెలియజేశారు. అంటే ఒకే మార్గంలో ఉండేటువంటి మజిలీ లాంటివే. ఈ దేవయానం అనేది ఉపాసకులకి, సగుణోపాసకులకి రకరకాల ఉపాసనలు చెప్పారు మనకి 3వ అధ్యాయంలో 3వ పాదంలో. అందుకని వాళ్ళది దేవయాన మార్గం, ఇంకోటి ఉంది పితృయాన మార్గం. దేవయాన మార్గం ఏమో ఉపాసకులకి చెందింది, పితృయాన మార్గం ఏమో పుణ్యకర్మలు ఆచరించినటువంటి వాళ్ళకి, దైవ సంబంధమైనటువంటి కర్మలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, నోములు, వ్రతాలు ఇలాంటివన్నీ చేసినటువంటి వాళ్ళకి, పుణ్యకర్మలు ఆచరించిన వాళ్ళకి పితృయానం. పితృయానం ఏమో చీకటి, దేవయానమేమో వెలుగు. అందుకని పితృయానానికి ఏం చెప్పారు, భగవద్గీతలని చెప్పారు, ధూమో రాత్రి సదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం, అన్ని చీకటియే. ధూమం రాత్రి, కృష్ణపక్షం దక్షిణాయనం, దానికి ఆపోజిట్గా అన్ని వెలుగు దేవయాన మార్గం. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం అన్నారు. అగ్నిర్జ్యోతి పగలు, శుక్లపక్షం ఉత్తరాయణం. మరి పాపాత్ములకు, పుణ్యాత్ములకి చెప్పారు, ఉపాసకులకి చెప్పారు, జీవన్ముక్తులకి చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడికి పోవాల్సిన పని లేదు, వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా పరమాత్మగా అయిపోతారు కాబట్టి. మరి పాపాత్ముల సంగతి వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా యాతనలు అనుభవించాలి, నరక యాతనలు అనుభవించాలి. అందుకని నరకలోకానికి వెళ్తారు, మళ్ళీ పురుగ్గా, పుట్రగా, చీమగా, దోమగా, హీనాతిహీనమైనటువంటి జన్మలు ఎత్తా ఉంటారు. ఇది మరి ఇప్పుడు బ్రహ్మలోక ప్రయాణం ఎలా సాగుతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఇది అర్చిరాది మార్గం, వెలుగు మార్గం అని నిన్న చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకున్నాం. దేవయాన మార్గానికి ఈ అర్చిరాది మార్గాలన్నీ పర్వాల వంటివి, అంటే ఈ పర్వం తర్వాత ఆ పర్వం, ఆ పర్వం తర్వాత ఆ పర్వం అన్నట్లుగా మనకి మహాభారతంలో ఉన్నాయి కదా పర్వాలు, ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ అని ఇలా వరుసగా ఉన్నాయి. ఓదాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత ఒకటి, ఓదాని తర్వాత ఒకటి. అలా మనం కనుక చదువుకుంటే మనకు బాగా భారతం అర్థమవుతుంది. కాబట్టి దేవయాన మార్గంలో కూడా అర్చిరాది మార్గం అంటే ఈ వెలుగు మార్గం, ఇవన్నీ కూడా మార్గ మధ్యంలో మజిలీలు అన్నమాట. మరి ఈ ప్రకారంగా బ్రహ్మలోకానికి ప్రయాణం అనేక లోకాల గుండా జరుగుతుంది. మరి ఆ లోకాలు ఏమిటండి, ఆ లోకాలకి తీసుకువెళ్ళే దేవతలు ఎవరు? మనకేమో మార్గం తెలియదు కదా, ఈ మార్గం జీవుడికి తెలియదు కదా. మరి ఏమిటి ఈ లోకాల గురించి అనేకమైనటువంటి శృతులు అనేక విధాలుగా చెప్పినాయి కదా, వాటన్నింటినీ ఎట్లా సమన్వయం చేయాలా అనేటువంటి విషయాన్ని మనకి 2, 3 అధికరణాల్లో చెప్తున్నారు. ఒక అధికరణంలో కుదరలా 2, 3 అధికరణాలు రెండిట్లో కూడా చెప్తున్నారు. అంటే మనం 3, 4 రకాలైనటువంటి ఉపనిషత్తుల్లో 3, 4 రకాలుగా చెబితే అన్ని ఒకటిగా చేయటానికి ఏమైనా వీలుందా? వీలు లేదా? లేకపోతే పూర్వపక్షి చెప్పినట్టుగా ఇవన్నీ కూడా వేరువేరా? కానీ వేరువేరు కాదు అని సూత్రకారుడు చెప్పాడు. కనుక వేరువేరు ఎట్లా కాదో మనం ఇప్పుడు తేల్చాల, దాని సంగతి ఇప్పుడు చూద్దాం. అందుకని 2వది వాయువ్యాధికరణం అంటారు. ఈ అధికరణంలో ఏం చెప్తున్నారు, వేరువేరు ఏమిటో మనకి స్పష్టంగా చెబితే దాన్ని ఎట్లా సమన్వయం చేయాలో మనం చూడాలి. సగుణ బ్రహ్మోపాసకులందరికీ అర్చిరాది మార్గం ఒక్కటే అని సూత్రకారుడు చెప్పాడు. మొదటి సూత్రంలో మనం తెలుసుకున్నాం, అయ్యా అందరికీ ఒక్కటే దారి, ఉపనిషత్తులు వేరువేరుగా చెప్పినా ఒక్కటే దారి అన్నారు. అయితే ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు మధ్యలో అనేక లోకాల గుండా ప్రయాణం జరుగుతుంది. ఆయా లోకాలకి తీసుకువెళ్ళేటువంటి దేవతలు ఉన్నారు, వాళ్ళనే అతివాహిక దేవతలు ఉన్నారు. అతివాహిక అంటే మోసుకెళ్ళేటువంటి వాళ్ళు, అంటే భుజం మీదనో లేకపోతే ఉప్పు కొఠారి వేసుకొనో ఎట్టగట్ట మోసుకొని వెళ్తుంటారు కదా, అది అట్లా మోసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు. మనిషి నడవలేనప్పుడు ఎవరో ఒకళ్ళు మోసుకొని వెళ్తుంటారు, అదిగో అట్లా మోసుకు వెళ్ళేటువంటి దేవతలు. అందుకని వాళ్ళని అతివాహిక దేవతలు అన్నారు. మరి దేవతలు కూడా వేరువేరుగా ఉన్నట్లుగా వేరువేరు శృతులు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. వాటిని మనం సమన్వయం చేయాలి. ఇంతవరకు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, వేరువేరు మార్గాలుగా వేరువేరు ఉపనిషత్తుల్లో చెబితే అబ్బెబ్బే అదేమి లేదు ఒక్కటే మార్గం అని మనం రుజువు చేయాలి. అది ఎట్లా రుజువు చేయాలి అంటే ఇప్పుడు మనం చేద్దాం. దానికి ముందు మీకు వైట్ పేపరు పెన్ను దగ్గర పెట్టుకోమన్నాం. ఇప్పుడు ఆ వైట్ పేపర్ మీద 3 భాగాలు చేయమన్నాం. 1, 2, 3, 2 గీతలు గీస్తే 3 భాగాలు అవుతాయి. మొట్టమొదటి దాని మీద కౌశీతకి అని పెట్టుకోండి, కౌశీతకి ఉపనిషత్తు మొదటి పార్ట్. 2వ పార్ట్ ఛాందోగ్య. 3వ పార్ట్ బృహదారణ్యక. ఊరికిన హెడ్డింగ్ పెట్టుకోండి మీరు. ఇప్పుడు కౌశీతకి ఉపనిషత్తులో మనం ఏమేమి తెలుసుకోవాలనో, ఏమేమి అక్కడ గుర్తు పెట్టాలనో ఇప్పుడు తెలుసుకుందాం. కౌశీతకి ఉపనిషత్తు ఏం చెప్తుంది, స ఏతం దేవయానం సంధానం ఆపద్య అగ్నిలోకం ఆగచ్చతి, స వాయులోకం, స వర్ణలోకం, స ఇంద్రలోకం, స ప్రజాపతిలోకం, సబ్రహ్మలోకం. ఒక వరుస చెప్తున్నారు, కౌశీతికి ఉపనిషత్తులో బ్రహ్మలోకానికి ఉపాసకుడు ఎలా చేరతాడు అంటే, దేవయాన మార్గంలో ముందుగా వాయులోకం వెళ్తాడు, అక్కడి నుంచి వరుణలోకం వెళ్తాడు, అక్కడి నుంచి ఇంద్రలోకం వెళ్తాడు, అక్కడి నుంచి ప్రజాపితలోకం వెళ్తాడు, అలా చివరికి బ్రహ్మలోకం చేరుతుంది. కాబట్టి మీరేం చేస్తారు, ఈ కౌశీతికి అన్న చోట మీరు ఈ నాలుగు పేర్లు రాసుకోండి. వాయు అంటే వాయులోకం, లోకం అని పేరు రాసుకోవాలంటే ఆలస్యం అవుద్ది కాబట్టి వాయులోకం అని రాసుకోండి, మిగతా అన్ని లోకం తర్వాత రాసుకోండి. వాయులోకం, వరుణ, ఇంద్ర, ప్రజాపతి. కొట్టివేతలు లేకుండా బాగా నీట్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ పేపర్ పక్కన పెట్టుకొని మీరు తర్వాత చూసుకోవాలి. అయిపోయిందా? కౌశీతికి ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, ముందుగా వాయులోకానికి వెళ్తారు, అక్కడి నుంచి వరుణలోకానికి, అక్కడి నుంచి ఇంద్రలోకానికి, అక్కడి నుంచి ప్రజాపతి లోకానికి, అక్కడి నుంచి బ్రహ్మలోకానికి. ఇక ఛాందోక్య ఉపనిషత్తు రెండవది, దీంట్లో ఏం చెప్పారు, ఈ అర్చరాది మార్గాన్ని ఇలా చెప్తున్నారు. తే అర్చిషం అభిసంవంతి అర్చిషోహ అహహ అహన అపూర్యమాణ పక్షం అపూర్యమాణ పక్షాత్ ఎన్ షడుదంగేతి మాసాంస్థాన్ మాసేభ్య సంవత్సరం సంవత్సరాత్ ఆదిత్యం ఆదిత్యాత్ చంద్రమసం చంద్రమసో విద్యుతం తత్పురుషో అమానవస్య ఏతాన్ బ్రహ్మ గమయతి. దీంట్లో లోకాలన్నీ మనకు బాగానే అర్థమైనా కొన్ని పదాలు మనకు అర్థం కాకపోవచ్చు, అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్రహ్మలోకానికి పోయేటువంటి ఉపాసకుడు ఛాందోగ్యోపనిషత్తులో చెప్పిన విధం ఏమిటంటే, అర్చిరభిమాన దేవతని పొందుతాడు. మొదటిది అర్చి రాసుకోండి, ఛాందోగ్యం కింద మొదటిది అర్చి. ఆ అర్చి దేవత నుంచి పగటి, ఆ పగటి దేవత నుంచి శుక్లపక్ష, వీళ్ళందరూ అభిమాన దేవతలు. శుక్లపక్షం నుంచి ఉత్తరాయణ, ఉత్తరాయణ నుంచి సంవత్సర, ఆ సంవత్సర అభిమాన దేవత నుండి సూర్య, సూర్యలోకానికి. సూర్యుని నుండి చంద్రలోకం, చంద్ర. చంద్రలోకం నుండి విద్యుత్తు, విద్యుత్ లోకం, మెరుపుల లోకం. ఆ విద్యుల్లోకం నుండి బ్రహ్మలోకం. ఇక్కడ ఎవరు తీసుకెళ్తారో చెప్పారు, ఒక అమానవ పురుషుడు తీసుకెళ్తాడు. అమానవ పురుషుడు అంటే మానవ పురుషుడు కాదు, అమానవ పురుషుడు అంటే దేవత, ఒక దేవత తీసుకెళ్తుంది బ్రహ్మలోకానికి. ఇప్పుడు దీంట్లో చాలా ఉన్నాయి అంటే, ఇక్కడ ఒక వరుస ఇచ్చాడు. ఇక మూడవది బృహదారణ్యక. బృహదారణ్యకోపనిషత్తులో ఏం చెప్పారు, మీరు ఇది కరెక్ట్ గా రాసుకొని ఉంటారు కదా, రైట్. యథావై పురుష అస్మాల్లోకాత్ ప్రైతి సవాయం ఆగచ్చతి అన్నారు. ఈ ఉపాసకుడు ఈ లోకం నుండి బయటికి వెళ్ళేటప్పుడు ముందుగా వాయువుని పొందుతాడు, కాబట్టి వాయువు. ఇక్కడ ఇంకో విశేషం కూడా చెప్పారు, వాయువు దగ్గరికి పోయిన తర్వాత ఆకాశంలో ఘనీభవించినటువంటి వాయువు అతడి కోసం ఒక రథచక్ర రంధ్రం వంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. వాయుదేవుడు ఏం చేస్తా అంటే, ఈయన్ని పంపించాలంటే ఆయన డైరెక్ట్ గా బోర్డు అంట, ఆయన అసిస్టెంట్ని పెట్టుకోవాలి. అందుకని ఒక రథచక్ర రంధ్రం, రథచక్రం మధ్యలో ఉండేటువంటి రంధ్రం లాంటి దాన్ని ఏర్పాటు చేస్తాడు. వాయువు ఎట్లా ఏర్పాటు చేస్తాడు? వాయువు అంటే చాలా తేలిగ్గా ఉంటుంది కదా, ఘనీభవిస్తుందంట, అంటే మొత్తం ముద్ద అవుద్ది. ముద్దయి ఆ చక్రం లోపల ఉన్నటువంటి రంధ్రం గుండా వీడిని నెట్టేస్తాడు, ఈ వాయువులోకం నుంచి వెళ్తాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్తాడు? వాయుమండలాన్ని దాటి సూర్యుడిని, అందుకని సూర్య. సూర్య నుంచి చంద్ర, సూర్యుడి నుంచి చంద్ర. ఇందాక చాందోగ్యులు కూడా అట్టే చెప్పారు, సూర్యలోకం చంద్రలోకం. సూర్యలోకానికి పైన ఉంటుంది చంద్రలోకం, ఇక్కడేమో మనకి చంద్రలోకం ఏమో మన పక్కన పల్లెటూరు ఉన్నట్టు ఉంటుంది, సూర్యలోకం ఏమో ఇంకో దేశం పోయినట్టు ఉంటుంది. కానీ ఈ లోకాల్లో సూర్యలోకం కింద చంద్రలోకం పైన ఉంటుంది, కాబట్టి సూర్య తర్వాత చంద్ర, అక్కడి నుంచి బ్రహ్మలోకం. ఇది ఈ మూడు ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయం. ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి, కౌశీతకి అగ్ని, వాయు, వరుణ, ఇంద్ర, ప్రజాపతి, బ్రహ్మలోకం. చాందోగ్య అర్చి, పగటి, శుక్లపక్ష, ఉత్తరాయణ, సంవత్సర, సూర్య, చంద్ర, విద్యుత్, బ్రహ్మలోకం. బృహదారణిక వాయు, సూర్య, చంద్ర, బ్రహ్మలోకం, ఇవి మూడు. ఈ పేపర్ మీకు దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు కౌశీతక ఉపనిషత్తులో చెప్పినటువంటి మార్గాల్లో అగ్ని తర్వాత రెండవది వాయువు ఉంది. అంటే మనం దేనితో పోల్చుకోవాలంటే చాందోగ్యతోటి పోల్చుకోవాలని. చాందోగ్యలో ఎట్లా అగ్ని ఉందిగా? అర్చి అంటే అగ్ని, అర్చి అంటే అగ్ని, కాబట్టి అందులో అగ్ని ఉంది. ఇక రెండోది ఏంది? వాయువు. మరి వాయువు అనేది ఇక్కడ లేదు. మరి ఇక్కడ లేనటువంటి వాయువుని మనం ఎక్కడ పెట్టాలా? మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడొక్కడ పడేద్దామా? ఆ ఏదోలేండి, అయిపోద్ది, మన పని అయిపోద్ది, ముందు వాయులోకం ఎక్కడొక్కడ వేసేయండి అని అంటే కుదరదు. ఎందుకంటే మనం ఇక్కడ వేస్తే అక్కడ ఉంటుంది ఆ లోకం. అందుకని ఆ వాయులోకం చాందోగ్యంలో లేదు. వరుణ, ఇంద్ర, ప్రజాపతి, ఈ మూడు కూడా లేవు. వరుణ, ఇంద్ర, ప్రజాపతి కౌశీతికలో ఉన్నాయి, దీంట్లో లేవు. కాబట్టి ముందు వీటిని సరిచేయాలి. వీటిని సరిచేసిన తర్వాత అప్పుడు బృహదారణ్యానికి వద్దాం, అప్పుడు దాన్ని కూడా మళ్ళీ దీంట్లోకి తీసుకొద్దాం, అప్పుడు మొత్తం కలిపి ఒకచోట చాందోగ్యలోకి వస్తుంది. కనుక కౌశీతక ఉపనిషత్తులో చెప్పినటువంటి వాయులోకాన్ని చాందోగ్యంలో చెప్పినటువంటి మార్గంలో చేర్చాలా వద్దా? ఒకవేళ చేరిస్తే ఎక్కడ చేర్చాలా, దేని తర్వాత చేర్చాలా? అగ్ని తర్వాత చేర్చాలనా, పగటి తర్వాత చేర్చాలనా, శుక్లపక్షం తర్వాత చేర్చాలనా, ఉత్తరాయణం తర్వాత చేర్చాలనా, ఎక్కడ చేర్చాలా అనేటువంటిది సందేహం. దానికి సమాధానంగా మనకి ఇప్పుడు ఇక్కడ రెండవ సూత్రం వస్తుంది. దానికి సమాధానమే ఇప్పుడు రెండవ సూత్రం. ఏం చెప్తున్నారు రెండవ సూత్రంలో? ఒకసారి రెండవ సూత్రం చూడండి, మీ దగ్గర ఉన్న పేపరు గాలికి ఎగరనీయకుండా పట్టుకోండి. ఆ రెండవ సూత్రం చూడండి. ఇప్పటివరకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే మీ చేతనే రాయించాను కాబట్టి. ఇప్పుడు మూడు ఉపనిషత్తుల్లో మూడు రకాలుగా చెప్పారు, మనం మొత్తాన్ని ఒకటి చేయాల. ఎలా చేస్తాము, ఎలా చేస్తాము? ఇప్పుడు మనకి ఆ మొట్టమొదటి వాయువు కౌశీతికలో అగ్ని తర్వాత వాయువు ఉంది. అగ్ని ఎట్లాగ ఇక్కడ ఉంది కాబట్టి మనకి సమస్య లేదు. ఇప్పుడు వాయువుని ఎక్కడ చేర్చాలా? వరుణ, ఇంద్ర, ప్రజాపతి వీటిని ఎక్కడ చేర్చాలా? దానికి ఇక్కడ చెప్తున్నారు, ఏమంటున్నారు ఈ సూత్రం చూడండి. వాయుమబ్దాత్
వాయుమబ్దాత్
అవిశేష విశేషాభ్యాం,
అవిశేష విశేషాభ్యాం,
వాయుమబ్దాత్
వాయుమబ్దాత్
అవిశేష విశేషాభ్యాం,
అవిశేష విశేషాభ్యాం,
వాయువు వాయుం అబ్దాత్ అవిశేష విశేషాభ్యాం. అని ఇక్కడ మనకి మూడు పదాలు ఇచ్చారు. అంటే దీన్ని విడగొడితే అవుద్ది, అంటే వాయువుని సంవత్సరానికి తర్వాత ఆదిత్యునికి అంటే సూర్యుడికి ముందు చేర్చుకోవాలి. అంటే సంవత్సరాన్ని సంవత్సరానికి సూర్యుడికి మధ్యలో చేర్చాలి వాయువుని అని చెబుతున్నాడు. ఇప్పుడు మీకు అక్కడ ఉందా, సంవత్సరానికి సంవత్సరానికి సూర్యుడికి మధ్య ఉన్నదా లేదా? మధ్య గ్యాప్ ఉంది కదా, అదిగో అక్కడ చేర్చాలి. ఆ రెండింటి మధ్య ఇంకేమి లేదు, ఇది ఒక్కటే ఉంది, అందుకని చేర్చమన్నారు. అయితే ఆయన చేర్చమనగానే మనం చేరుస్తామా? మనం అంత పిచ్చివాళ్ళం, ఎందుకు చేర్చాలో అది ఆలోచించాలి. చేర్చమనగానే చేర్చకూడదు, ఏమో నిజమో కాదు. ఎందుకు చేర్చాలంటే బృహదారణ్యకోపనిషత్తులో అక్కడ ఏం చెప్పారంటే, వాయువుని సంవత్సరానికి తర్వాత ఆదిత్యునికి ముందు అని చెప్పారు. వాయువు ద్వారా ఆదిత్యుణ్ణి పొందుతారు అని చెప్పారు. అంటే వాయువు ద్వారా ఆదిత్యుణ్ణి పొందుతారంటే అప్పుడు ఆదిత్యుడి కంటే ముందే ఉండాలిగా వాయువు. వాయువు తర్వాత కదా ఆదిత్యుడు పోయేది, ఆదిత్యులోక సూర్యలోకానికి పోయేది. కాబట్టి ఆదిత్యుడికి ముందే చేర్చాలని బృహదారణ్యకోపనిషత్తు చెబుతుంది. మరి ఛాందోగ్యంలోనేమో వాయువుని చెప్పలా, అక్కడ వాయువుని చెప్పలేదు కదా. మరి ఇప్పుడు ఈ వాయువుని ఎక్కడికి తీసుకెళ్లాలా? కౌశీతకి ఉపనిషత్తులో చెప్పినటువంటి వాయువుని ఎక్కడ తీసుకెళ్లాలా? సూర్యుడికి ముందు. సూర్యుడికి ముందు అక్కడేముంది, సంవత్సరం ఉంది, ఉన్నాయి. సంవత్సరానికి సూర్యుడికి మధ్యలో పెట్టేసేయండి వాయువు, అప్పుడు సరిపోదు. కనుక బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని వాయువు యొక్క స్థానాన్ని మనం నిశ్చయించాలా, వాయువుని ఎక్కడ ఉంచాలా అని. మరి కౌశీతికలో చెప్పినటువంటి వాయువుని బృహదారణ్యకలో చెప్పినటువంటి అవిశేష విశేషాన్ని బట్టి, అంటే ముందు వెనకల్ని బట్టి, అదే సూత్రంలో అవిశేష విశేషాత్ అని చెప్పింది. అంటే ముందు వెనకలు, ముందేది వెనకేది, ఆ ముందు వెనకల్ని బట్టి ఛాందోగ్యంలో చేర్చుకోవాలి. కాబట్టి ఛాందోగ్యంలో ఏమున్నాయి, ముందేమో సంవత్సరం ఉంది, తర్వాత ఏమో సూర్య ఉంది. కాబట్టి సంవత్సరానికి సూర్యకి మధ్యలో వాయువుని తీసుకురావాలి అంతే. కాబట్టి ఎందుకు చేర్చాలి అని అంటే బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నది కాబట్టి చేర్చాలి. కనుక బ్రహ్మలోకానికి పోయేటువంటి ఉపాసకుడు నాడీరశ్మి ప్రవేశానంతరం అర్చిరాది మార్గంలో ప్రవేశించి పగటిని, శుక్లపక్షాన్ని, ఉత్తరాయణాన్ని, సంవత్సరాన్ని పొంది ఆ తర్వాత వాయులోకాన్ని చేరుకుంటాడు. ఆ వాయువు చేత కల్పించబడినటువంటి రథచక్ర రంధ్రం లాంటి మార్గం ద్వారా పైన ఉన్నటువంటి ఆదిత్యలోకాన్ని చేరుకుంటాడు. ఇప్పుడు స్పష్టంగా అర్థమై ఉంటుంది కదా. కాబట్టి సంవత్సరాభిమాన దేవత నుండి వాయులోకానికి వస్తాడు. వాయులోకానికి వచ్చినటువంటి వాడు వాయువు ఆకాశంలో ఘనీభవించి రథచక్ర రంధ్రం లాంటిది ఏర్పాటు చేస్తే ఆ రంధ్రంలో నుండి సూర్యలోకానికి చేరుకుంటాడు. కనుక సంవత్సరం తర్వాత వాయువుని ఇరికించండి అంతే. దీనితో ఛాందోగ్య ఉపనిషత్తులో చెప్పినటువంటి అర్చిరాది మార్గం వరుస క్రమంలో ఉపాసకుడు సూర్యలోకాన్ని చేరుకుంటాడు. ఎలా చేరుకుంటాడు? ఈ అగ్ని, పగలు, శుక్లపక్ష, ఉత్తరాయణ, తర్వాత సంవత్సర అభిమాన దేవతని చేరి వాయువుని చేరుకొని వాయువు నుండి సూర్యలోకాన్ని చేరుకుంటాడు. అయిపోయింది. ఇది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఆ వాయువుని ఒక్కదాన్ని అక్కడ చేర్చాలి. మరి అక్కడి నుండి ఏముంది, సూర్యలోకం ఉంది కదా ఛాందోగ్య ఉపనిషత్తులో. ఆ సూర్యలోకం నుంచి చంద్రలోకం, విద్యుల్లోకం, బ్రహ్మలోకం అని ఛాందోగ్యంలో ఒక వరుస చెప్పారు. అయితే బృహదారణ్యకోపనిషత్తులో ఏం చెప్పారు ఒకసారి చూడండి. బృహదారణ్యకోపనిషత్తులో ఏం చెప్పారు? సూర్యలోకం వాయువు సంగతి అయిపోయింది. మనం కౌశేతకులో ఉన్నా బృహదారణ్యకులో ఉన్నా దేంట్లో ఉన్నా వాయువు అంటే వాయువే. కాబట్టి వాయువు అయిపోయింది కాబట్టి ఇంకేముంది? సూర్యలోకం ఉంది. సూర్యలోకం తర్వాత చంద్రలోకం, అంటే సూర్య చంద్రులే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, తర్వాత చివరికి బ్రహ్మలోకమే. అందుకని ఇప్పుడు సూర్యలోకం చంద్రలోకం కౌశీతికులు చెప్పినటువంటి వరుణ ఇంద్ర ప్రజాపతి లోకాలని ఎక్కడ చేర్చాలి? ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకో, గజిబిజి పడకుండా. వాయులోకాన్ని చేర్చాం, ఇప్పుడు దాని సంగతి లేదు. దాని తర్వాత ఏముంది? సూర్యలోకం ఉంది. ఛాందోగ్యోపనిషత్తులు, బృహదారణ్యకోపనిషత్తులో కూడా సూర్యలోకం ఉంది. సూర్యలోకం నుంచి ఎక్కడికి పోతారు? చంద్రలోకానికి పోవాలా? తర్వాత దాంతో బృహదారణ్యకోపనిషత్తు అడ్డం వదిలిపోద్ది మనకి. మరి కౌశీతికి ఉపనిషత్తు ఉంది కదా, దాంట్లో వాయువు తర్వాత ఏం చెప్పారు? వరుణ ఇంద్ర ప్రజాపతి మూడు కొత్తవి. మరి వీటిని చాందోగ్యంలో ఎక్కడ చేర్చాలా? సూర్య తర్వాత చంద్రలోకం కాబట్టి ఇక్కడ చంద్రలోకం ఉంది, అక్కడ చంద్రలోకం ఉంది, బృహదారణ్యకోపనిషత్తులో చంద్రలోకం ఉంది. చూడండి ఒకసారి మీరు పెట్టుకుంది, సూర్యలోకం తర్వాత చంద్రలోకం ఉంది, చాందోగ్యలో కూడా సూర్యలోకం తర్వాత చంద్రలోకం ఉంది. ఇక అక్కడ ఏం మార్పులు చేయక్కర్లా, అయిపోయింది. కానీ కౌశీతికి ఉపనిషత్తులో వాయువు ఒక్కటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఇంకేమున్నాయి? వరుణ ఇంద్ర ప్రజాపతి అని మూడు లోకాలు ఉన్నాయి. కాబట్టి మరి చాందోగ్యోపనిషత్తులో లేవు కాబట్టి కౌశీతకులు చెప్పినటువంటి ఆ మూడు, అంటే వరుణ ఇంద్ర ప్రజాపతి, వాటిని చాందోగ్యంలో చెప్పినటువంటి మార్గంలో చేర్చాలనా చేర్చక్కర్లేదా? చేరిస్తే ఎక్కడ చేర్చాలా? దేని తర్వాత చేర్చాలా? ఈ మూడు కూడా దేని తర్వాత చేర్చాలా? అక్కడ వాయువుని దేని తర్వాత చేర్చాలో తేలిపోయింది. ఈ మూడు దేని తర్వాత చేర్చాలా అనేది సందేహం. దానికి సమాధానంగా మనకి రెండవ సూత్రాన్ని చెప్పారు. కనుక ఇప్పుడు ఈ మూడింటిని, వరుణ ఇంద్ర ప్రజాపతి లోకాలని ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి సూర్యలోకం చంద్రలోకం తర్వాత ఎక్కడ చేర్చాలి? ఇది సమస్య. మరి దానికి ఒక అధికరణం చెప్తున్నారు, మూడవ అధికరణం వరుణాధికరణం అని. ఇంతకంటే ఎక్కువ చెబితే కొద్దిగా గజిబిజి కావచ్చు. ఇప్పుడు మాత్రం ఒక్క వాయులోకాన్ని మాత్రమే చాందోగ్యంలో చేర్చాం, వాయులోకాన్ని మాత్రమే చాందోగ్యంలో చేర్చాం. బృహదారణికులో చెప్పినటువంటి వాయులోకం తర్వాత సూర్య చంద్ర చేర్చక్కర్ల ఎలాగూ ఉన్నాయి. అక్కడ ఎట్లాగూ ఉంటే మనం చేర్చక్కర్ల, అక్కడ లేని దాన్ని ఎట్లా చేర్చాలి, ఎక్కడ చేర్చాలని సమస్య. కాబట్టి అర్థం చేసుకోండి, మళ్ళీ ఒకసారి మీ పేపర్ చూడండి. సంవత్సరం తర్వాత వాయులోకాన్ని చేర్చాం, వాయులోకం తర్వాత సూర్యలోకం ఉంది, చంద్రలోకం ఉంది. మరి బృహదారణ్యకంలో కూడా ఏముంది? సూర్యలోకం చంద్రలోకం ఉంది. కాబట్టి ఈ రెండు అక్కడికి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు బృహదారణ్యకి పరిస్థితి లేదు, మనం ఏం చేయక్కర్లా. మరి ఇప్పుడు ఏం చేయాలి? కౌశీతికలో ఉన్నటువంటి వరుణ ఇంద్ర ప్రజాపతిని ఇప్పుడు ఎక్కడ చేర్చాలా? ఎక్కడ చేర్చాలా? చంద్రలోకం తర్వాత ఎక్కడో చేర్చాలా. మరి అది ఎక్కడ చేర్చాలా ఏమిటనే దానికి మూడవ అధికరణం, మూడవ సూత్రం వస్తున్నాయి. వాటిని మనం రేపు చెప్పుకుందాం. కొద్దిగా మళ్ళీ మళ్ళీ కాస్త దీన్ని చూడండి, ఎందుకనంటే దాదాపుగా సగానికి పైగా ఎవరికి సందేహం ఉండటానికి వీలు లేదు. అలాగని నేను అనకూడదు కాబట్టి ఒకవేళ ఏదైనా ఉంటే సందేహం తీర్చుకుంటే ఆ తర్వాత మనకి తేలిగ్గా అర్థమవుతుంది.